ಕ್ಷಣೇ ತುಷ್ಟಾಹ ಕ್ಷಣೇ ರುಷ್ಟಾಹ ವಿತುಷ್ಟಾಶ್ಚ ಕ್ಷಣೇ ಕ್ಷಣೇ ಅವ್ಯವಸ್ಥಿತ ಚಿತ್ತಾನಾಂ ಪ್ರಸಾದೋಪಿ ಭಯಂಕರ ಅನಿ ಕಾಳಿದಾಸು ಗಾರು ಈ ಶ್ಲೋಕಂಲೋ ಚೆಪ್ಪಾರು. ಕೊಂತಮಂದಿ ಉಂಟಾರು ವಾಳ್ಳಕಿ ಮನಸ್ಸು ನಿಲಕಡಗಾ ಉಂಡದು, ಅಟುವಂಟಿ ವಾಳ್ಳನಿ ಅವ್ಯವಸ್ಥಿತ ಚಿತ್ತುಲು ಅಂತಾರನ್ನಮಾಟ. ಅವ್ಯವಸ್ಥಿತ ಚಿತ್ತುಡು ಅನಗಾ ನಿಲಕಡಲೇನಿ ಮನಸ್ಸು ಕಲವಾಡು. ಎಪ್ಪುಡು ಮನಸ್ಸು ಎಲ್ಲ ಉಂಟುಂದೋ ತಿಳಿಯದು. ವಾಡು ಕ್ಷಣಲ್ಲೋ ಸಂತೋಷ ಪಡಿಪೋತಾಡು, ಮಳ್ಳಿ ಆ ಕ್ಷಣಲ್ಲೋನೇ ಕೋಪಗಿಸ್ತಾಡು, ಆ ಕ್ಷಣಲ್ಲೋನೇ ತೆಕ್ಕಗಾ ಉಂಟಾಡು, ಆ ಕ್ಷಣಲ್ಲೋನೇ ಚಕ್ಕಗಾ ಉಂಟಾಡು. ಎಪ್ಪುಡು ತೆಕ್ಕೋ ಎಪ್ಪುಡು ಚಕ್ಕೋ ಎಪ್ಪುಡು ಸಂತೋಷಮೋ ಎಪ್ಪುಡು ಕೋಪಮೋ ತಿಳಿಯದು. ಆನಂದಂ ವಚ್ಚೇಸಿಂದ ಅನ್ಕೊಂಡು ಎವರಕ್ಕಡ ಗುರುವು ಗಾರಿಕಿ ಕಾಳ ನಿಂಡಾ ಪೂವುಲು ಪೋಸೇಯಂಡಿ, ನೋಟು ನಿಂಡಾ ಗೊಟ್ಟಂತೋ ಜೀಡಿಪಪ್ಪುಲು ಪೋಯ್ಯಂಡಿ ಅಂಟಾಡು. ಜೀಡಿಪಪ್ಪುಲು ಗೊಟ್ಟಂತೋ ಪೆಟ್ಟು పొట్టు పోయి కూరినట్టు కూరేస్తాడు వాడికి. ఆనందం వచ్చేసిందంటే రేపు పొద్దున ఎప్పుడు తెక్కొచ్చిందనుకో వీడేం గురువు, వీడు గురువు కాదు మనకి బరువు. ఆ నిన్న తిన్న మొత్తం జీడిపప్పు అంతా వీపేదో గుద్దు గుద్ది కక్కించండి అంటాడు. నిన్న తిన్న జీడిపప్పు ఇప్పుడు ఎక్కడ ఉంటుందండి, అది ఎప్పుడో వెళ్ళిపోయింది. అదనవాడు అజ్ఞాని యొక్క లక్షణం. ఇటువంటి వాళ్ళని అవ్యవస్థిత చిత్తులు అంటారు. ఎప్పుడు ప్రేమ వస్తుందో తెలియదు, ప్రేమ వస్తే నెత్తి మీద పెట్టుకుంటాడు, తేడా వస్తే కింద బారేస్తాడు. ఎప్పుడూ వితుష్టుడుగానే ఉంటాడు. అలాంటి దంపతులు కూడా చూశాను చోట. ఓ భార్యాభర్తలు ఇద్దరు తిరుపతి కొండ వచ్చారు. వచ్చిన దగ్గర నుంచి ఈ భర్త గారు అనమాట, నీ మొహం తగలయ్యా, వెనక్కి తల తిప్పకి, ఆ లోపలికి వెళ్ళాక దేవుడిని చూసేటప్పుడు మెడబట్టు గింటేస్తారే క్యూలో ఉన్నవాళ్ళు, అప్పుడు ఆ స్వామివారు కనబడరు, చూడవేవు నీ మొహం తగలయ్యా, చూడవేవు నీ మొహం తగలయ్యా, ఇలా అంటూనే ఉన్నాడు. అలా అంటూ అంటూ వాళ్ళు ఆవిడకి చూస్తుండగా ఈయన మెడట్టు గింటారు, ఆవిడ మాత్రం చూసింది. ఇటువంటి ముగుడితో ఏం కాపురం చేస్తారండి, పరమ పతివ్రతలు ఉన్నారు కాబట్టి ఈ దేశంలో సరిపోయింది. కానీ లేకపోతే పెళ్ళయిన దగ్గర నుంచి ఢామ్ అంటే ఢీము ధూము ధాము అంటూ ఉంటే ఎలా బతుకుతారండి, ఏం చేసినా తెక్కే కొంతమందికి అనమాట. అటువంటి వాళ్ళు అవ్యవస్థిత చిత్తులు, కంసుడు అటువంటి వాడు. అందుకని నమ్మకుండా ఈ పిల్లవాడిని పట్టుకొచ్చి దేవకి చేతిలో పెట్టాడు. పాపం దేవకి మాత్రం ఎంతో ఆనందపడిపోయి, ఏమండి నేను చెప్పానా, మా అన్నయ్య మంచివాడు అని చెబితే మీరు నమ్మలేదు, ఈయన నమ్మలేదు అని పైగా. మా అన్నయ్య ఎంతో మంచివాడండి, ఎంత చెడ్డా మా పుట్టింటి వారు, మా పుట్టింటి వారేనండి. ఏదో ఆనాడు నా అష్టమ గర్భం తనకి మృత్యువని నన్ను చంపడానికి సిద్ధపడ్డాడు తప్ప, లేకపోతే మా అన్నయ్యకి నా మీద ఎంత ప్రేమో. చూసారా ఈ బిడ్డను మనకి ఇచ్చేసాడా లేదా, కంసుడు లాంటి అన్న ఎక్కడన్నా ఉంటాడా అని పుట్టింటి వారి మీద ఆ మాత్రం ప్రేమ ఉండాలి కనుక ఆడపడుచులకి ఇక వాళ్ళ అన్నయ్యని తెగపొగిడిందిట. అదేంటో తెలియదు కానండి, ఎక్కువ మంది ఆడవాళ్ళకి ఇక భర్త గారు ఎంత కష్టపడి 100,000 రూపాయలు చీర పట్టుకొచ్చినా భర్తను పెద్దగా పొగడరు. సంవత్సరానికో 10 ఏళ్లకో ఎప్పుడో పట్టుకొచ్చి పుట్టింటి వారు ఒక జాకెట్ పీస్ పెడితే, మా పుట్టింటి వారు పెట్టారండి జాకెట్ పీస్, పీస్ అని చెప్పకపోతే వాళ్ళకి పీస్ ఉండదు అని నేను లేదు, పురాణాల్లో చెప్పారు వాళ్ళు, నా మీద పడద్దు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే ఆ మాత్రం పుట్టింటి వారి మీద ప్రేమ ఉండాలట. పాప ఆవిడ కూడా అలాగే మా అన్నయ్య అనుకున్నది. ఇది జరిగిన పట్టుమని 1 వారం 10 రోజులు గడిచిందేమో. ఇంతలో ఒక రోజున టేం టేం అని వేణు వాయించుకుంటూ నారాయణ స్మరణ చేసుకుంటూ నారద మహర్షి వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చాడు. రాగానే కంస నీతో ఏకాంతంగా మాట్లాడాలి, అలా పక్క గదిలోకి వస్తావా అన్నట్ట. ఆయన తెల్లబోయి, ఇక్కడ నా దగ్గర ఉన్న వాళ్ళంతా నా ఆత్మీయులే, కొత్త వాళ్ళు ఎవరూ లేరు, పర్వాలేదులే, ఏమన్నా చెప్పినా నా మేలు కోరేవాళ్లే కనుక చెప్పమన్నట్ట. అయితే చెబుతున్నా విను అని ఏమన్నాడు, ఒకనాడు నారదుండొయ్యన కంసుని ఇంటికి జను తెంచి ఏకతమున మందలోపలనున్న నందాదులును వారి భార్యలు పుత్రులు బాంధవులును దేవకి మొదలగు తెరవలు వసుదేవుడాదిగా గల సర్వ యాదవులును సురలుగాని నిజంబు నరులుగారని చెప్పి కంసుండ నీవు రక్కసుడవనియు దేవమయుడు చక్రి దేవకి దేవికి పుత్రుడై జనించి భూతలంబు నెల్ల చెరుప బుట్టి నట్టి చెనటి దైత్యుల నెల్ల చంపుననుచు చెప్పి చనియదివికి. నారదుల వారు చెప్పవలసిందంతా అంటగట్టాడు. ఏకాంతంగా ఏమన్నాడు, కంస మీ రాక్షసులు మూర్ఖులు, అందుకే భవిష్యత్తులో ఏం జరుగుతుందో పట్టించుకోకుండా హాయిగా వేళకెంత తిని తాగి పడుకుంటున్నారు. అనగా మమ్మల్ని మూర్ఖులు అనేసేవి ఏమిటి నారద అన్నట్ట. మరి మూర్ఖులు కాక ఏమిటయ్యా, మీరు మీ వెనక ఎంత కుట్ర జరుగుతుందో తెలుసునా, అది తెలుసుకోవటం లేదు నువ్వు. ఇప్పుడు చెబుతున్నాను విను, అక్కడ రేపల్లెలో ఉన్న నందుడు, ఆ నందునితో ఉన్నటువంటి గోపాలకులు వాళ్ళెవరో తెలుసునా, ఆ నందుడి భార్య యశోద మొదలైన స్త్రీలు ఎవరో తెలుసునా, ఇక్కడ నీ చెల్లెలను నీవు ప్రేమగా చూసుకుంటున్న దేవకి ఎవరో తెలుసా, ఆ దేవకి పెళ్లి చేసుకున్న నీ బావ వసుదేవుడు మొదలైన యాదవులు ఎవరో తెలుసా, వీళ్ళంతా నరులు అనుకుంటున్నావేమో, నరులు కారు సురలు దేవతలు వీళ్ళంతా, శ్రీ మహావిష్ణువు దగ్గరకు ఒకనాడు భూదేవి వెళ్ళింది. అప్పుడు ఆ భూదేవిని ఓదార్చి శ్రీ మహావిష్ణువు, నేను దేవకీదేవికి 8వ గర్భంలో కొడుకుగా పుడతాను, పుట్టి కంసుణ్ణి, వాడి పరివారాన్ని, వాడితో పాటు భూమిని ఆక్రమించుకుని పాపాలు చేస్తున్న పాపాత్ములైన రాక్షసుల్ని సంహరించి తీరుతానని వరమిచ్చాడు. తనకి సేవ చేయడానికి దేవతల్ని భూలోకంలో పుట్టమన్నాడు. అప్పుడు దేవతలంతా ఇటు వసుదేవుడిగా, అటు నందుడిగా, ఇంకా మహానుభావులైన యాదవులుగా, అటు వ్రజభూమిలో ఉన్న గోపాలకులుగా పుట్టారు. వాళ్ళ ఆడవాళ్ళంతా దేవతాస్త్రీలు. దేవతలు, దేవతాస్త్రీలు నిన్ను చంపడానికి, విష్ణువుకి సాయం చేయడానికి కుట్రతో ఇలా పుట్టారు. ఇది తెలుసుకోలేక మా చెల్లి మా బావ అనుకుంటున్నావు. కాబట్టి నా మాట విను, ఇంకా నీవెవడవో తెలిసినా నీవు సామాన్యుడో కాదు, భయంకర రాక్షసుడివి. నీ పూర్వజన్మలో నీ పేరు కాలనేమి. కాలనేమి అనే పేరుతో నువ్వు ఒకప్పుడు బలిచక్రవర్తి దగ్గర పనిచేసావు. బలిచక్రవర్తికి, దేవతలకి మధ్యలో యుద్ధం జరిగింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన కత్తితో నిన్ను నరికి చంపేశాడు. కృతయుగంలో విష్ణువు యొక్క కత్తి వల్ల నీ తల తెగి నువ్వు నేల మీద పడ్డావు. ఆ తర్వాత మళ్ళీ రెండో జన్మెత్తావు. రెండో జన్మలో రావణాసురుడికి సహాయకుడిగా వెళ్ళావు. అప్పుడు కూడా నీ పేరు కాలనేమి. ఆ రెండవ జన్మలో ఆంజనేయుడు నిన్ను చంపాడు. ఈ విధంగా రెండు జన్మల్లో చచ్చిన నువ్వు మళ్ళీ ద్వాపరయుగంలో కంసుడనే పేరుతో పుట్టావు. ఈ జన్మలో కూడా శ్రీ మహావిష్ణువు మళ్ళీ కృష్ణుడిగా పుడతాడు, నిన్ను సంహరిస్తాడు. నిన్ను, నీ అనుయాయుల్ని, ఈ భూమి మీద ఉన్న రాక్షసుల్ని, పాపాత్ముల్ని సర్వనాశనం చేస్తాడు, దుష్ట శిక్షణ చేస్తాడు, శిష్ట రక్షణ చేస్తాడు. ఆ విధంగా ధర్మ సంస్థాపన చేసి తన దారిని తాను వెళ్ళిపోతాడు. ఇంతకు మించి నాకేం తెలియదు, ఇంతే తెలుసు అని నారాయణ నారాయణ అని తన దాన్ని తాను వెళ్ళిపోయాడు. చంపుననుచు చెప్పి చనియ దివికి ఒళ్ళు మండిపోదటండి ఇలా చెప్తే వాడికి. నారదు మాటలు విని పెళ్ళారాటము పొంది యదువుల నిమిషులనియున్, నారాయణ కరఖడ్గ విదారితుడగు కాలనేమితాననియుమదిన్, కలగంబారి మరంది చెల్లెలిను దగ్గర క్రోధుడై పట్టి బొద్ధులగా వించి హరిందలంచి వెరదోడ్తో వారు కన్నట్టి పుత్రుల చంపెన్, గురునుగ్రసేను యదు తద్భోజాంధకాధీసు నిర్మలు బట్టెన్ కడువాలి ఏలి చలమారన్ సూర సేనంబులన్. దాంతో నారదుని మాటలు వినగానే వాడి హృదయమంతా భగ 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 మండిపోయింది. ఆగ్రహము కలిగింది, భయము కలిగింది, భీతి కలిగింది. కంపించిపోయాడు, వణికిపోయాడు, తొణికిపోయాడు, బెణికిపోయాడు. ఒక్కసారి ఉలిక్కిపడి లేచి నిలబడ్డాడు. అన్నన్నా, నా వెనకాతలు ఎంత కుట్ర జరుగుతున్నది. ఈ దేవతలంతా భూదేవిని వెంట పెట్టుకుని బ్రహ్మ దగ్గరికి వెడితే, ఈ బ్రహ్మదేవుడు విష్ణువుని ప్రార్థిస్తే విష్ణువు నన్ను చంపడానికి ఎంత కుట్ర పన్నాడా. ఈ యాదవులంతా దేవతల, ఈ యాదవ స్త్రీలంతా దేవతా స్త్రీల, శ్రీ మహావిష్ణువు చేతిలో ఒకప్పుడు చచ్చిపోయిన కాలనేమిని నేనా అనుకుని ఆగ్రహోదగ్గురుడైపోయాడు. ఆ క్షణమే కత్తి దూసి మహావేగంగా పరివారాన్ని వెంట పెట్టుకుని దేవకీ వసుదేవుల ఇంటికి వెళ్ళాడు. దేవకి జుట్టు బుచ్చుకుని పక్కకి ఇడ్చేశాడు. వసుదేవుని తల్లి పక్కకి తోశాడు. అంత పూర్వం తాను దయతో వదిలిపెట్టిన కీర్తిమంతుణ్ణి ఒక్క దెబ్బకి నరికి వదలబారేశాడు. అక్కడ వాడికి ఒక చెరసాల ఉన్నది. ఆ చెరసాల దగ్గర ఒక బండరాయి ఉంది. పిల్లల్ని గిర్రం తిప్పిలా పైకిసిరి ఆ రాయి మీద వేసుకొట్టి కింద పడేటప్పుడు కత్తిలా పెట్టేవాట. ఆ కత్తి మీద పడి వాడు ముక్కలై ఆ రాతి కొట్టుకుని పచ్చడి పచ్చడి అయిపోయేవారట. అలా ఈ పిల్లవాడిని చంపాడు. అక్కడితో అక్కకుండా దేవకీ వసుదేవుల చేతులకి కాళ్ళకి సంకెళ్ళు వేశాడు. పెద్ద పెద్ద పొడుగైన సంకెళ్ళు వేసి వాళ్ళని చెరసాలలో పెట్టేశాడు. అదే ఇప్పుడు మధురా నగరంలో ఆ చెరసాల, కృష్ణ జన్మస్థానం అనే పేరుతో ఇప్పటికి కూడా చెరసాల అక్కడ ఉన్నది. ఆ మధ్యన పాపం ఒక ఆయన జైలుకి వచ్చాడు. జైల్లోకి రాగానే ఆయన మంచి చక్కగా నామం పెట్టుకుని నారాయణ నారాయణ అంటున్నాడు. ఇదేంట్రా ఇంత చక్కని నామం పెట్టుకుని నారాయణ అనే పరమభక్తులు మీరు, మీరెందుకు జైలుకి వచ్చారండి అని పక్క ఖైదీలు అడిగారు. ఏం చేయనండి, తీర్థయాత్రలకు బయలుదేరానండి. అలా తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళాలంటే ఏం చెయ్యాలని పక్క ఆయన అడిగానండి. ఆయన ఏమన్నాడంటే ఆ పక్కవాడి జేబులో చెయ్యట్టు, పరుసులాగి శ్రీకృష్ణ జన్మస్థానానికి పెడతా ఉన్నాడండి. అమాయకంగా వాడి జేబులో చెయ్యట్టు పరుస్తీ కానీ వాడు దొంగ దొంగన్నాడండి, నన్ను పట్టుకొచ్చి ఇందులో వేశారండి, ఇదే అండి శ్రీకృష్ణ జన్మస్థానం అన్నాడు. తీర్థయాత్రలు తిరగడానికి డబ్బులు కావాలి, కానీ శ్రీకృష్ణ జన్మస్థానానికి మాత్రం పెద్దగా డబ్బులు అక్కర్లా, పక్కవాడి జేబులో చెయ్యట్టామా ఇక అంతే సంగతి. నేల సదాశివమూర్తి గారి దగ్గరికి వెళ్ళి ఏమండోయ్ అని ఆ జైలులో ఉన్న గొలుసులు అంగేసామంటే జాగ్రత్తగా పట్టుకొని శ్రీకృష్ణ జన్మస్థానంలో పెడతారనమాట. కాబట్టి ఎందుకు చెబుతున్నానంటే శ్రీకృష్ణ జన్మస్థానం అనే పేరు ఎందుకు వచ్చింది, ఆయన జైల్లో పుట్టడం వల్ల. అంతేగాని అన్ని జైళ్ళు కృష్ణ జన్మస్థానాలు కావు, పరమాత్ముడు పుట్టిన స్థలం ఒకటే పవిత్రం. ఎంత దారుణంగా ఉందంటే అక్కడ దాన్ని పూర్తిగా ఔరంగజేబు పడగొట్టేసి పక్కనే పెద్ద మసీదు కట్టేశాడు. ఏం కాలప్రభావం, మనం ఏం చేయలేకపోతున్నాం. చక్కగా మీరందరూ కలిసి ఉంటే ఒకసారి శుభ్రంగా బృందావనానికి వెళ్ళిపోయి ఆ కృష్ణ జన్మస్థానం ఒరిజినల్ కృష్ణ జన్మస్థానం సుమా, ఇందాక చెప్పినట్టుగా జేబులో చేయబెట్టిన కృష్ణ జన్మస్థానం కాదు, అది చూసి బృందావనంలో చక్క భాగవత సప్తాహం చేసుకుందాం. శ్రీకృష్ణుడు నడయాడిన బృందావనంలో ఆ కృష్ణుడు యొక్క లీలలు వింటూ ఉంటే శరీరం గగురుపట్టు గురైపోతుంది అనమాట. మీరాదేవి బృందావనానికి వెళ్ళి ఆనందంతో ఆ నేల మీద పడే మట్టంతో ఒంటికి రాసుకుంది, యాదు ఆవే బృందావన్నికే గోరే దేఖు యాదు ఆవే యాదు ఆవే. ఇక్కడికి వచ్చి రాగానే నాకు గుర్తొస్తోంది గుర్తొస్తోంది, ఇక్కడ కృష్ణుడు చెలికత్తెలతో తిరిగాడు, ఇక్కడ యమునా నదీ తీరంలో జలక్రీడలాడాడు, ఇక్కడ నారికీ నారికీ మధ్యలో మురారి చేరి రాసక్రీడలాడాడు అని ఎంతో అద్భుతంగా పాటలు పాడింది ఆవిడ. మహాత్ములు బృందావనం వెళ్ళి తరించిపోయారు. బృందావనం కలియుగంలో మానవులని తక్షణం తరింపచేసే భూలోక వైకుంఠం. బృందావనం అంటే కదా వైకుంఠమేది, అంత గొప్ప స్థలం. అణువణువులోనూ కృష్ణుడు కనపడతాడు అక్కడ, ప్రతి ఇసుకరేణువులోనూ కృష్ణుడు కనపడతాడు అక్కడ, అంత పవిత్ర స్థలం అనమాట. ఇతడు ఏం చేశాడనమాట, ఈ విధంగా ఆ పిల్లవాడిని చంపేశాడు, దేవకీ వసుదేవుల్ని చెరసాల పాలు చేసేశాడు. ఇంతలో ఈ కంసుని తండ్రి ఉగ్రసేనుడు అక్కడికి వచ్చి, ఒరే ఎందుకులే ఇంత పాపిష్టి పని చేస్తావు, నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికి సిగ్గేస్తోంది, పరమ పూజ్యులైన దేవకీ వసుదేవుల్ని చెరసాల పాలు చేస్తావా, వాళ్ళ పిల్లలు చంపుతావా, దీనివల్ల నీకేం వచ్చిందిరా లాభం అని కొడుకుని కొంచెం మందలించాడు. దాంతో వాడికి ఒళ్ళు మండిపోయింది, నువ్వు నా తండ్రివా లేక ఎండ్రివా, ఒరే వీణ్ణి కూడా తోసేయండిరా అన్నాడు. దాంతో తండ్రిని కూడా చెరసాల్లో పెట్టేశారు. గురును ఉగ్రసేను ఎదుతద్ భోజాంధకాదీసు నిర్మలు పెట్టాను, కాలం కలిసి రాకపోతే కొడుకు చేతిలో జైలు పాలైపోయాడు అని పాపం. ధర్మాత్ములు ధర్మం కోసం నిలబడిన వాళ్ళు ఎన్ని కష్టాలు పొందుతారో ఉదాహరణ అయ్యాడు. ఈ విధంగా తండ్రిని కూడా చెరసాల్లో పెట్టేశాడు. మొత్తం మధురా నగర సింహాసనాన్ని ఆక్రమించుకుని మాధురం సూరశానం అనే రెండు దేశాలు తానే ఏలుకోవడం మొదలెట్టాడు. అక్కడితో ఆగక యాదవులు ఎక్కడున్న వాళ్ళందరినీ నరికి పారేయండి అన్నట్ట. దాంతో యాదవుల మీద పడగా వాళ్ళంతా ఈ బాధలు తట్టుకోలేక చావగా మిగిలిన వాడు తలో దేశం పారిపోయారు. మరి కొంతమంది వచ్చి, అసలు మేము యాదవులమే కాదయ్యా, నీ వంశం వాళ్ళం, నీ శాఖ వాళ్ళం, మాది భోజశాఖ అని పాపం శాఖ కూడా మార్చుకుని అక్కడ చేరి అతన్ని సేవించి బతికారు. మరి ఏం చేస్తారు, బతకడానికి అలా అసత్యం అడవలసి వచ్చింది. ఇంకా చెరసాల్లో వాళ్ళని పెట్టి ఆ కసి కొద్దీ ప్రతి సంవత్సరం వాళ్ళకు ఒక పిల్లాడు పుట్టడం, పుట్టగానే వాడిని అడుగులు పుచ్చుకుని గిరగిరా తిప్పి అలా పైకి విసిరేవాడు. ఆ పిల్లవాడు కింద పడేలోపు కింద కత్తి పెట్టేవాడు. ఆ కత్తి మీద పడేవాడు ముక్కలై ఆ పక్కన ఒక బండరాతి కొట్టుకుని పచ్చడి పచ్చడి ఆ పిల్లవాడు కింద పడిపోయేవాట. ఇలా శిశువుల్ని ఏడుగురికి ఆరుగురిని చంపాడు అప్పటికోడు వరసగా. ఆరుగురు కొడుకుల్ని చంపి పారేశాడు. పొరిపొరి దేవకి కొడుకుల నార్వుర పరిమార్ప అన్నారు. వరుసగా ఆరుగురు కొడుకుల్ని చంపాడు. ఇక ఏడవసారి దేవకీదేవి గర్భం ధరించింది. ఈ ఏడవ గర్భంలో ఆదిశేషుడు ప్రవేశించాడు. సాక్షాత్ అనంతుడు శ్రీ మహావిష్ణువుకి పానుపోయిన ఆదిశేషుడు ప్రవేశించాడు. ప్రవేశించి 7 నెలలు పెరిగాడు. ఇంకొక 2 నెలలు పెరిగాక స్వామివారు అనంతుడు బలరాముడిగా పుట్టాలి. ఈలోపు శ్రీ మహావిష్ణువు యోగమాయాదేవిని పిలిచాడు. వైష్ణవమాయని పిలిచి, అమ్మా మాయా యోగమాయా, నువ్వు తక్షణం భూలోకానికి వెళ్ళు. భూలోకంలో దేవకీదేవి గర్భం ధరించి ఉంది. ఆ గర్భంలో నా పానుపు నాలో సగభాగమైన ఆదిశేషుడు 7 నెలలు పెరిగి ఉన్నాడు. రేపో మాపో పుట్టబోతున్నాడు. అతడు పుట్టగానే పురిటింటిలోనే పట్టి చంపాలని ఎదురు చూస్తున్నాడు దుర్మార్గుడైన కంసుడు. ఇది జరగకూడదు. నా బలరాముడికి రవ్వంత కూడా హాని జరగకూడదు. కాబట్టి నువ్వు భూలోకానికి వెళ్ళి దేవకీదేవి గర్భంలో ఉన్న ఆ శిశువుని, ఆ పిండాన్ని బయటికి తీసేయి. ఆ పిండాన్ని పట్టుకుపో. ఎక్కడికి పట్టుకుపోతావు? వ్రేపల్లెకి పట్టుకుపో, వ్రజభూమికి పట్టుకుపో. అక్కడ రోహిణి అని ఒక ఆవిడ ఉన్నది. రోహిణి వసుదేవస్య భార్యాస్తే నందగోకులే అని మూలంలో శ్లోకంలో చెప్పారు. వసుదేవుని భార్యల్లో పెద్ద భార్య పేరు రోహిణి. రోహిణి నక్షత్రంలో పుట్టడం వల్ల ఆవిడకి రోహిణి అని పేరు పెట్టారట. ఈ రోహిణి దేవకీ వసుదేవులను కంసుడు చెరసాలలో పెట్టగానే ఇక్కడుంటే ప్రమాదమని నందుని దగ్గరికి వెళ్ళిపోయింది. ఆవిడ నందునికి కూడా వరుసగా సోదరి అవుతుంది. అందుకని ఆయన కూడా తనకు అన్న వంటి వాడు గనక అక్కడికి వెళ్ళి ఆయన ఆశ్చర్యంలో ఉన్నది. నువ్వు 7 నెలల పాటు దేవకి గర్భంలో పెరిగిన ఆదిశేషుణ్ణి బయటికి తీసి ఆ రోహిణి గర్భంలో పెట్టు, వసుదేవుని పెద్ద భార్య యొక్క గర్భంలో పెట్టు, మిగతా 2 నెలలు ఆ కడుపులో పెరిగి పిల్లవాడు పుడతాడు. అప్పుడు ఇతనికి కంసునికి దేవకికి గర్భస్రావం అయ్యింది అనిపిస్తుంది. పిల్లవాడు లేడు గనక చంపడానికి అవకాశం ఉండదు. వ్రేపల్లిలో పుడతాడు గనక పుట్టిన బలరాముడు సురక్షితంగా పెరుగుతాడు. ఈ విధంగా 7వ గర్భం వ్రేపల్లిలో రోహిణీ గర్భం నుంచి పుట్టుగాక. ఆ పని నువ్వు చెయ్యాలి. ఈ పిండాన్ని తీసుకెళ్ళి అందులో పెట్టాలి. ఆ పిండమునకు గండం లేకుండా చెయ్యాలి. ఆపై దేవకీ అష్టమ గర్భంలో నేను ప్రవేశిస్తాను. సరిగ్గా నేను దేవకీ గర్భంలో ప్రవేశించినప్పుడు నువ్వు యశోదా గర్భంలో ప్రవేశించు. మనిద్దరం ఒకే సెకండ్లో పుడదాం, ఒకే ముహూర్తంలో పుడదాం. పుట్టగానే నా స్థానానికి నువ్వు వచ్చి తిరిగి నీ లోకానికి వెళ్ళిపో. నీ స్థానంలోకి నే వెళ్ళి భూమి మీద ఎక్కువ కాలం ఉండి ప్రజల్ని రక్షిస్తాను, ధర్మ సంస్థాపన చేస్తాను. ఈ పని నువ్వు ఒట్టినే చేయక్కర్లా. ఈ పని చేసినందుకు భూలోకంలో నీకు శుభం కలిగేటట్టు నేను వరం ఇస్తున్నాను. మానవులు నిన్ను దుర్గా, భద్రకాళి, కుముద, విజయ, వైష్ణవి, చండిక, శారద, నారాయణి, ఈశాన, అంబిక, కన్యక, మాధవి ఈ నామములతో గుడులు కట్టి ఆయా ప్రాంతములలో నన్ను పూజించినట్టే నిన్ను పూజించి తరించెదరుగాక అని వరం ఇచ్చాడు ఆయన. అక్కడితో కాదు, నానావిధ సంపదలకు దానకమై సర్వ కామదాయినివగునిన్ మానవులు భక్తి కొలుతురు కానుకలును బలులు నిచ్చి కళ్యాణమై ఎన్నో సంపదలకు నిలయమైన నిన్ను మానవులు గుడులు గోపురాలు కట్టి కలియుగాంతం వరకు నీకు నిరంతరం రకరకాల నైవేద్యాలు పెట్టి నిన్ను పూజిస్తారు, వాళ్ళని అనుగ్రహించు అని వరమివ్వగానే తథాస్తుని ఒక నమస్కారం చేసి స్వామివారికి 2 చేతులు జోడించి నమస్కరించి మీ ఆజ్ఞ పరిపాలిస్తాను అని తక్షణం సింహవాహనం మీద యోగమాయాదేవి భూలోకానికి వచ్చేసింది. దేవకీదేవి కడుపులో పెరుగుతున్న పిండాన్ని బయటికి తీసింది. ఆ పిండాన్ని పట్టుకెళ్ళి రోహిణీ గర్భంలో పెట్టింది. పాపం కడుపు దిగనంచు పౌరులు కలగపడగా దేవకీదేవికి గర్భస్రావం అయిపోయింది. ఏడ్చారట అంతా. 7వ నెలలో గర్భస్రావం ఏమిటని కూడా ఎవడికి అనిపించలా. హఠాత్తుగా పెరుగుతున్న కడుపు కాస్త పోయింది, ఎంత దురదృష్టవంతురాలు ఆవిడ అని కొందరు ఏడిస్తే కొందరు అన్నారు ఈ దుర్మార్గుడు ఎలాగో పుట్టాక చంపుతాడు కదండి, పుట్టకుండానే పోయి ఉంటాడండి పిల్లవాడు అన్నారు కొంతమంది. ఇలా అందరూ తలో మాట అనుకున్నారు. ఒక్క కంసుని మాత్రం సంతోషించాట, పిల్లలు పుట్టగానే పట్టుకోవడం చంపడం నాకు కష్టంగా ఉంది, అసలు పుట్టకుండానే పురిట్లోనే కొట్టుకుపోయాడు, శనుదిలిపోయిందిరా బాబు అనుకున్నాడు. ఒక్క హత్యాపాపమైనా నాకు తగ్గిందనుకున్నాడు. అమ్మాయి అనుకున్నాడు. ఇప్పుడు ఇంకో భయం పట్టుకుంది, 7 గర్భాలు పోయేగా ఈ 8వ గర్భంలో నా మృత్యు పుడతాడు, ఈసారి కొంచెం జాగ్రత్తగా ఉండాలి సుమా, వాడు పుట్టగానే వాడిని చంపాలి సుమా అని తన మనస్సుకు రచ్చ చెప్పుకున్నాడు. ఈలోపు అంతటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆదిదేవుడు అనంతుడు వాసుదేవుడు పరమాత్ముడు తన అంశతోటి దేవకీదేవి గర్భంలో ప్రవేశించడానికి ముందు వసుదేవుడిలో చేరాడు. వసుదేవుని రేతస్సు ద్వారా దేవకీ గర్భంలో ప్రవేశించాడు. దేవకీదేవి గర్భం ధరించింది. అష్టమ గర్భం ధరించిన దేవకీదేవి కడుపు ముఖము కోటి సూర్యుల కాంతితో వెలిగిపోవడం మొదలెట్టేట. ఈ కాంతిని చూడగానే కంసునికి భయం కలిగింది. వాడు రోజు చెరసాలకు వచ్చేవాళ్ళు అండి. దేవకి గర్భం ధరించిందని తెలిసినప్పటి నుంచి రోజుకోసారి వచ్చి చెల్లెలి గర్భం ఎలా ఉంది, హౌడుయుడు అని ఆ పిల్లాన్ని పలకరించిపోతూ ఉండేవాడు. వాడు పుట్టాలి చంపాలి, అది వాడి ఉద్దేశం. అందుకని రోజు చెరసాలకు వచ్చి చూస్తున్న వాడికి అంతకంతకి ఆ గర్భం కాంతివంతంగా కనబడడంతో భయం పట్టుకుందిట. కన్నులకు చూడ బరువై ఉన్నది ఎలనాగ గర్భముల్లము కలగన్ మున్నెన్నడు ఇట్లుండదు వెన్నుడు చొరనోపు గర్భ వివరములోనన్. నా కళ్ళతో దేవకీదేవి పొట్టని చూడలేకపోతున్నాను. ఆవిడ గర్భం తళుక్కు తళుక్కు అని మిట్ట మధ్యాహ్న సూర్యుడిలా మెరిసిపోతున్నది, మహాకాంతివంతంగా ఉన్నది. ఇంతకు పూర్వం 7 పర్యాయములు ఆమె గర్భము ధరించినది. ఆ 7 గర్భాలను నేను చూశాను. 7 సార్లు గర్భంతో ఉన్న ఆవిడ గర్భంలో ఇంత కాంతి ఎప్పుడూ కనపడలేదు. మొదటిసారిగా ఈ 8వ గర్భం ధరించినప్పటి నుంచి ఆవిడ ముఖము పొట్ట అత్యంత కాంతివంతంగా కనపడుతున్నాయి. ఆవిడ చూడటానికి నా కళ్ళకి శక్తి సరిపోవడం లేదు, కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. ఎందుకు ఇలా ఉన్నది? సందేహం లేదు, నన్ను చంపడానికి శ్రీ మహావిష్ణువు ఈ గర్భంలో ప్రవేశించి ఉంటాడు. విష్ణువే గనక ఈ కడుపులో లేకపోతే ఈమె గర్భం ఎంత కాంతివంతంగా ఉంటుందా? ఇప్పుడు నేనేం చెయ్యను? నా కర్తవ్యం ఏమిటి? ఇక ఆ రోజు నుంచి వాడికి తిండి తిప్ప సహిస్తే ఒట్టు, వాడికి నిద్ర పడితే ఒట్టు. ఏమి దళం చువాడ ఇక నెయ్యది కార్యము నాడు నాటికి కామిని చూలు పెంపెసగే గర్భిణి చెల్లెలి ఆడు పేద నేనేమని చంపువాడ తగవేళ్ళని చంపి తినేని శ్రీయు వద్దామయ శంభు ఆయువును ధర్మమును చెడిపోవకుండునే. ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? ఆలోచనకి తగినటువంటి ఉపాయం ఏం కనపడంలా, ఎంత ఆలోచించినా ఉపాయం తట్టడం లేదు ఈ గండంలోంచి బయటపడడానికి తగిన ఉపాయం. ఉపేక్షిద్దామా అంటే రోజు రోజుకి దేవకీ దేవి గర్భం పెరిగిపోతోంది, రేపో మాపో పిల్లాడు పుడతాడు, పిల్లాడు పుట్టాడంటే వాడిని నేను చంపగలనో లేదో లేక వాడు నన్ను చంపుతాడో అనే భయం పట్టుకున్నది. పోని ఇప్పుడే చంపేద్దామంటే గర్భవతిని చెల్లెలిని ఆడదాన్ని అందులో నిండు గర్భిణిని చూస్తూ చూస్తూ ఎలా చంపగలను? అసలు ఆనాడే చంపేసి ఉంటే గొడవ వదిలిపోయేది, అప్పుడు వసుదేవుడు బతిమాలుకుంటే మొగమూటపడి క్షమించి విడిచిపెట్టాను. అది ఇంతవరకు తీసుకొచ్చింది. ఇదివరకు పుట్టినటువంటి వాళ్ళు ఏడుగురు ఏదో రకంగా పోయారు, ఆరుగురు చేతిలో తెచ్చారు, ఒకడు తనంత తానే కడుపులోనే కొట్టుకుపోయాడు. ఈ ఎనిమిదో వాడు మాత్రం దొండగుడిలో ఉన్నాడు, ఉద్దండుడిలో ఉన్నాడు. వీడు అంతకంతకీ పెరిగిపోతున్నాడు, కాంతిస్వరూపుడై పుట్టబోతున్నాడు. ఇప్పుడు వీడిని నేనేం చెయ్యాలి? ఏదో ధైర్యం తెచ్చుకుని వీడు చంపేనా? అలా చంపితే నా కీర్తి ఆయువు సంపద నశించిపోకుండా ఉంటాయా? ఆడదాన్ని చంపడమే తప్పంటే గర్భవతిని చెల్లెల్ని చంపడం మరీ పాపం కదా, కాబట్టి చంపకూడదు. చంపకపోతే నేను చస్తానేమో, సరే ఒకటే పని చేద్దాం అనుకునేవాడు కాపలవాడని పిలిచాడు. ఒరే, మొత్తం 2000 మందిని కాపలాకి నియమిస్తున్నాను, ఇందులో ఒక్కొక్కళ్ళు 6-8 గంటలకు తక్కువ కాకుండా కాపలాకి అయ్యాలి, 4 షిఫ్టుల కింద పనిచేయాలి, 6 గంటల చొప్పున ఒక్కొక్క బ్యాచ్ ఇక్కడ చేరాలి, ప్రతి 6 గంటలకి 2000 మంది ఇక్కడ కాపలా కయ్యాలట. అంటే ఎంత జెడ్ టైప్ సెక్యూరిటీ పెట్టారో చూడండి ఆ రోజుల్లోనే. మీరంతా కత్తులతో కటార్లతో వరుసగా 3 ప్రాకారాలు పెట్టుకోండి, ఈ 3 ప్రాకారాలకి తాళాలు వేయండి. మొదటి ప్రాకారం దగ్గర కొందరు, 2వ ప్రాకారం గేటు దగ్గర కొందరు, 3వ గేటు దగ్గర కొంతమంది ఉండండి. దేవకీదేవికి పురుడు రాగానే ఎంత అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా తక్షణం నా దగ్గరికి రావలసిందే. మీరు వచ్చి ఏమండి దేవకికి పిల్లాడు పుట్టాడని చెప్పండి. నేను విసుక్కోను, నిద్దట్లో లేపారు అనుకోను, ఎంత నిద్దట్లో ఉన్నా నన్ను లేపవలసిందే, లేపగానే నేను రావలసిందే, వచ్చి పుట్టిన వాడిని శాశ్వతంగా నిద్రపుచ్చవలసిందే, వాడిని చంపవలసిందే, ఇది నా నియమం. మీలో ఎవరైనా కాపలా కాస్తున్నప్పుడు నిద్రపోయినా, దేవకీదేవికి ప్రసవం అయిన వెంటనే నాకు చెప్పకపోయినా, వాళ్ళందరికీ తక్షణం శిరశ్ఛేదం, మొండి కత్తితో తలకాయ నరికిస్తాను జాగ్రత్త, మళ్ళీ పదునీల కత్తితో కాదు అని హెచ్చరించాడు. ఆ విధంగా కాపలా కట్టుదిట్టం చేశాడు. ఇంకా కాపలా కట్టుదిట్టం చేసినా వాడికి తిండి సహించలేదు, నిద్ర పట్టేది కాదు. ఎందుకని? ఎక్కడ చూసినా కృష్ణుడే కనపడేవాడు వాడికి భయం వల్ల. శ్రవణ రంధ్రముల ఏ శబ్దంబు వినపడే అది హరి పలుకని ఆలకించు. వాడు అటు ఇటు తిరుగుతున్నప్పుడు చెవిలో ఏవైనా మాటలు పడ్డాయంటే ఉలిక్కిపడి, ఒరే ఇక ఎక్కడన్నా కృష్ణుడు ఉన్నాడేమిట్రా, ఇప్పుడు ఎవరో మాట్లాడారు, అవి ఎవరి మాటల్లాగో లేవు, కృష్ణుడి మాటల్లో ఉన్నాయి, నా అనుమానం ఇక్కడెక్కడో విష్ణువు మారు రూపంలో దాక్కునుంటాడు, ఆయనే మాట్లాడుంటాడు, ఎవరక్కడ కంసుణ్ణి చంపండి అని కృష్ణుడు స్వయంగా పలికినట్టుగా నా చెవిలో మాటలు పడ్డాయి. ఎక్కడున్నాడో వెతకండి అనేవట. నిజానికి అమ్మలక్కలు మాట్లాడుతున్న వాడికి అది కృష్ణుడి మాటలా వినపడింది. ఎవరో ఒక ఆవిడ లోపలికి వస్తూ, ఇవాళ లేటుగా ఎందుకు వచ్చారనుకున్నావు, ముందు వచ్చామంటే 2.5 గంటలకు కూర్చోవాలా, అదే ఆఖరిని వచ్చామనుకో బయట పులిహార ముందుగా వీడి పట్టుకుపోవచ్చు, పులిహార కోసం వచ్చా అందుట ఒక ఆవిడ, అది కూడా కృష్ణుడు మాట్లాడినట్టు వినబడింది ఈయనకి. అంటే ఎవడేం మాట్లాడుకున్నా అక్కడే కృష్ణుడు ఉన్నట్టు, కృష్ణుడు మాట్లాడుకున్నట్టు అనిపిస్తుంది. అక్షి మార్గమున నెయ్యది చూడబడి అది హరిమూర్తిగా నోపునంచు చూచు. వాడు దూరంగా ఎవరినో చూసేట, ఇక్కడ కూర్చున్నాడు, వాడి కంటికి ఎవరో కనబడ్డారు. వెంటనే వాడు ఉలిక్కిపడి భటుల్ని పిలిచి, అక్కడ కృష్ణుడు ఉన్నాడు చూడండి, నల్లగా కనబడ్డాడు, నాలుగు చేతులు ఉన్నాయి, శంఖచక్ర గదాపద్మాలున్నాయి, అక్కడే ఉన్నాడు విష్ణువు, పెడరెక్కలు విరిచి కట్టి తీసుకురండి అనేవాట. నిజానికి వీడి కంటికి కనపడింది ఎవడో పొల్లయ్యో ఎల్లయ్యో, అయినా వాడికి అది కృష్ణుడి కింద కనపడిందిట. తిరుగుచో దేహంబు తృణమైన సోకిన హరి కరాఘాతము అనుచు బెదరు. ఎప్పుడన్నా అటు ఇటు తిరుగుతున్నప్పుడు వాడి శరీరానికి ఏ గడ్డి పరకో లేక అలంకారం చేయగా వచ్చిన ఏ పువ్వో తగిలింది, శరీరమునకు గడ్డి పరక తగిలినా వాడు ఉలిక్కిపడి ఎవడో నన్ను చేత్తో కొట్టాడు రోయ్, ఆ చేతి దెబ్బ మరెవరిదో కాదు, కృష్ణుడి చేతి దెబ్బ, హరి కరాఘాతము, హరి యొక్క చేతి దెబ్బ. ఈ పక్కన ఎక్కడో దక్కును ఒక దెబ్బ కొట్టి పారిపోయాడు రా కృష్ణుడు, వెతికి పట్టుకోండి రాని వాట. అక్కడ కృష్ణుడు ఎక్కడున్నాడండి, వాడికి గడ్డి పరక తగిలింది, అయినా అది హరి యొక్క చేతి దెబ్బ కింద భావించి ఉలిక్కి పడిపోయేవాడు. ఇకపై గంధంబులేవైన ఘ్రాణంబుజొచ్చిన హరిమాలిక గంధమను చూపెదరు. వాడు కొలువులో ఉన్నట్టు, ఒక రోజున కొలువులో సింహాసనం మీద కూర్చున్నాడు. ఇంతలో వాడికి మంచి సువాసన వచ్చింది, అది సువాసన మామూలు సువాసన కాదు, వనమాలా గంధంలా కనపడింది వాడికి. వాడికి గంధం వాసన వచ్చింది, వాడేమనుకున్నాడు, ఒరే ఇక్కడెక్కడి నుంచో సువాసన వస్తోంది, ఇది మామూలు సువాసన కాదు, కస్తూరి సువాసన, శ్రీ మహావిష్ణువు ఒంటికి పూసుకునే గోపీచందనం వాసన, శ్రీకృష్ణుడి మెడలో వనమాల అని ఒక దండ ఉంటుంది, ఆ దండలో నుంచి వస్తున్న సువాసన. అంటే ఈ పక్కన ఎక్కడో వనమాల వేసుకున్న మాలి ఉన్నాడు, ఆ వనమాలిని వెతికి పట్టుకోండి. ఇది సందేహము లేకుండా శ్రీకృష్ణుని మెడలో ఉన్న పూలమాల సువాసనే అని కంగారు పడేవాట. ఏ సువాసన వచ్చినా అది శ్రీకృష్ణుని మెడలో ఉన్న పూలమాల నుంచి వస్తున్న సువాసన కింద భావించి కంగారు పడేవాడు. ఎవరు ఎవరి గురించి మాట్లాడుకున్నా, నువ్వు ఇందాక కృష్ణుడి గురించి మాట్లాడావు కదా నిజం చెప్పు అనేవాడట. దాంతో పక్కవాళ్ళు, అసలు మాకు ఆ కృష్ణుడు ఎవడో తెలియదండి బాబు, మా గురువుగారు మా గురువుగారిని మీ గురించి తలుచుకుంటూ ఉంటే మధ్యలో కృష్ణ అంటారు, మీ భ్రమతో మమ్మల్ని చంపేస్తున్నారని వాళ్ళు కంగారు పడ్డారట. రాత్రిపూట భార్యలు పక్కన పడుకున్నప్పుడు వీడు హఠాత్తుగా లేచిపోయి వాళ్ళ పేక గట్టిగా నొక్కి, చచ్చిపో కృష్ణ కృష్ణ అంటూ ఉంటే నీకేమైనా పిచ్చి పట్టింది ఏమిటో, ఏమో మమ్మల్ని చంపేస్తావు, వీడిని పిచ్చి ఆసుపత్రిలో వేయండి అన్నారట భార్యలు. అంటే చివరికి పక్కన నిద్రపోతున్న కట్టుకున్న భార్యలు కూడా వాడికి శ్రీకృష్ణుడి కిందే కనపడుతున్నారు. దీనివల్ల ఏమైపోయిందనమాట, తిరుగుచు కుడుచుచు లేచుచు అరుగుచు చనుచుండి చుండి అనవరతంబున్ హరి తలచి తలచి జగమా హరిమయమని చూచే కంసుడు అరణియలు కను.